మీరు ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క వాతావరణాన్ని మీతో పాటు తీసుకుపోతారు. అంచేత మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు పాడు చేస్తారు ఆ వాతావరణాన్ని. చేత మీరు మారదలుచుకుంటే ఉన్న చోటనే మారండి. కానీ భగవంతుడికి చాలా కరుణ మన మీద. అంచేత ప్రతి చోట ఏం జరుగుతుందో తెలియటానికి వీలుగా న్యూస్ పేపర్స్, టీవీలు, వెబ్సైట్స్ ఇవన్నీ ఎందుకు ఏర్పరిచాడు అంటే, ఇలాంటి వాతావరణం నిర్మించుకున్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వాళ్ళకి పరస్పరమైనటువంటి సంబంధము ప్రతిరోజు ఉంచుకోవచ్చు. కానీ టెలిఫోన్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ హంతకులకి, స్మగ్లర్స్కి ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ మనలో ఉండదు. ఉన్న వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఉన్నదానికి భిన్నంగా చెప్పేటటువంటి వ్యవస్థ. నీకు ఉదాహరణ ఇచ్చాను కదా ఇవాళ పొద్దున్న, ఎగ్జాక్ట్ రివర్స్ నాకు చెప్పబడింది. ఎగ్జాక్ట్ రివర్స్ కమ్యూనికేషన్స్. మీరు ఎంత ఘనలో ఊహించుకోండి, ఇలాంటి వాళ్ళు మీరు ఏం కమ్యూనికేట్ చేస్తారు, గురువుల యొక్క పనికి ఏం ఉపయోగపడతారు, మీరు చెప్పిన దాని ఒకదానికి ఒకటి అర్థం అవుతుంది అక్కడ. మరి ఇవంతా సవరించుకోవాలి అంటే క్లాసెస్ పెట్టుకోవాల్సిందే, అవగాహన చేసుకోవాల్సిందే. అంటే నేను చెప్పిన ఈ మాటలే మీకు ఖచ్చితంగా ఒకలాగా అర్థం అవటం లేదు. అందుకే నేనేం చెప్పానంటే, ఇవాళ నిన్న చెప్పిన టేపు, ఇవాళ చెప్పిన టేపు మీరు కనీసం 20 సార్లు విని, 20 సార్లు లెక్క పెట్టుకోండి. మొదటిసారి విన్నాను, టేప్ ఆన్ చేసేసి, గంట టేప్ కదా మాస్టారు, నేను పొద్దున్న 6 గంటలకు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాను, లేకపోతే ఊరికి వెళ్ళిపోయాను, టేప్ అదా వింటామంటే, వింటామంటే ఏంటి, పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత వినాలి. వింటమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినిపించండి. విండ్రు మాస్టరు, నువ్వు వింటలే, ఇంకేంటి నువ్వు వినరు అన్న మాట ఎప్పుడైతే ఉన్నావో అప్పుడే నీకేం అర్థం కాలేదని చెప్పింది. కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి ఇంతవరకు వచ్చినటువంటి గురువులు మీరు వింటున్నారని చెప్తున్నారా? వింటే ఒకసారి చెప్తే చాలదు, కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా చెప్పటంలే, అనేక జన్మలు ఎత్తి. మరి నీకెందుకుట సిగ్గు పక్క వాళ్ళకి వినిపించడానికి? ఎందుకు సిగ్గు? వాళ్ళు రారండి, రారంటే అని పిలిస్తే వస్తారు కదా, పిలిచి తలుపులు వేసేసి వినిపించండి. మీకు నచ్చినటువంటి పాట పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా దంచి కొట్టి వినిపిస్తున్నావు కదా, ఆ మాత్రం ఇది చేయదా? దీని విలువ మీకు అర్థమవుతుందా? అసలు ఎంత విలువైందో ఇది. మీకు విలువైంది అవుతే ఏం చేయాలి మీరు? దాని విలువైన దానిలా ఉపయోగించండి. నాకు చిన్నతనంలో నాకు జరిగిన సంఘటన ఒకటి బాగా గుర్తు. 8వ క్లాసులో ఉంటున్నప్పుడు ఒక ఉంగరం ఇచ్చారు నాకు, నకిలీ ఉంగరమే మామూలు, కానీ రాయి నీలం భలే మెరిసింది. ఇప్పటికీ గుర్తు నాకు ఆ ఉంగరం, మామూలు తిండి మీద ఏదో రాయి, గాజురాయి. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాను, అది పెట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన చోట కూడా వెళ్తాం. ఎవడు చూడలే, ఎవడు చూడు నువ్వు అనుకుంటావు, అందరూ నిన్ను చూస్తున్నారని కాదా? నువ్వు ఏదైనా ఉందనుకో, మచ్చ ఏదో పడితే నువ్వు మాత్రం అనుకుంటావు అందరూ చూస్తున్నారు. అసలు నువ్వు నీ స్నేహితుడిని అడిగినా, ఆహా అక్కడ మచ్చ ఉందా నేను చూడలేదురా అంటాడు. నువ్వు చూపించుకుంటే భయందా? కానీ అది మాత్రం మీరు ఇలా చూపించుకుంటారుగా, 5 మ్యాపేసులు ఉందరం. కానీ దీన్ని మాత్రం చూపించుకోవడానికి సిగ్గుపడే దద్దమ్మలం ఇంకా గురువులకి ఏం పని చేస్తామను? మీరు అర్థం చేసుకోవాలి, అది మన యొక్క హీన మానసిక స్థితి. ఏంటి అంటే, ఒక మంచి పని చేస్తే చెప్పుకోలేనటువంటి దద్దమ్మలం. నువ్వేం పనికిస్తావు అసలు, ఎవరికి పనికిరావు, నీకు నువ్వే పనికిరావు. నీ జీవితం ఇలా ఏడుపు గ్రస్తంగా జీవించడానికి కారణం ఏంటంటే ఈ బలహీనతే. రౌడీస్ వాళ్ళు ఆనందంగా ఎందుకు బతుకుతున్నా అంటే, ఉన్న నాళ్ళు హాయిగా బతుకుతారు వెళ్ళి, చస్తే హాయిగా చేస్తారు వెళ్ళి. కనీసం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు బల్ల బుద్ధి చెప్తారు, నువ్వు అడ్డు తగిలితే నేను తంటారు వాళ్ళు. మరి నువ్వు ఆ మాత్రం రౌడీ లాంటి పని చేయలేకపోతున్నాను. మీ మనసులో ఉన్నటువంటి మాట, నీకు నచ్చినటువంటి మాట పక్క వాళ్ళు ఏమనుకుంటారు? మా ఇంట్లో బంధువులు వచ్చారండి అని చెప్పి ఇవాళ యజ్ఞం చేయలేదు. వస్తే అసలు యజ్ఞం చేయించండి, వాళ్ళకి తెలియాలి వాళ్ళ ఇంటికి వెళ్తామంటే యజ్ఞంలో కూర్చోబెడతారు బాబోయ్. వెళ్ళకూడదో రావాలో ఏమో అడుగు తెలుసు, వాళ్ళు వస్తారు మీరు కరెక్ట్గా చెప్తే యజ్ఞాన్ని. వాళ్ళు వచ్చారు కనుక మానేస్తారు. యుగసంధి కాలం గురించి చెప్తూ చెప్తున్నాను నేను, ఈ కార్యక్రమాలు, యజ్ఞము, గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రాణోపాసన, గాయత్రి మంత్రం ప్రాణశక్తిని పెంచుతుంది కనుక. ప్రాణశక్తి బలహీనతే ఇతరులకి అనుగుణంగా మిమ్మల్ని మారుస్తుంది. మీకంటే ఎక్కువ ప్రాణం ఉన్నటువంటి వాడు మిమ్మల్ని లంగ తీసేసుకుంటాడు. అది గుర్తుంచుకోండి. ప్రాణశక్తి అంటే అది సంకల్పశక్తి. రిచర్డ్స్ అని ఒక రాజు ఉండేవాడు బ్రిటన్లో. పురకాలపు రాజులు ఎలా ఉండేవారో మీకు తెలుసు కదా. రాజు రాజే కదా కనుకోట, వాడు చెప్పింది జరగాల్సింది. అందులో వీడు వాళ్ళల్లో ఎక్స్పర్ట్, అలాంటి రాజుల్లో బిషప్ ఉండేవాడు. రెండు ఉంటాయి కదా, చర్చి రాజు. సాధారణంగా వీళ్ళిద్దరికి పడదు. ఎందుకంటే ఇద్దరు పవర్ పాలిటిక్సే. చర్చి తన కంట్రోల్లో ఉంచుకోవాలని చేస్తుంది, రాజు ప్రజలు తన కంట్రోల్లో ఉండాలని చూసుకుంటాడు. ఇంకా ఒకరోజు ఒక నోటీస్ పంపించాడు బిషప్కి రాజు, ఇలాగా చెయ్యాలి మీరు అని. బిషప్కి ఒళ్ళు మండింది. ఆ క్రూరుడైనటువంటి రాజు దగ్గరికి దండం దండం అని వచ్చేసాడు లోపలికి. ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు అతను భోజనం చేయబోతున్నాడు. బిషప్ వస్తే, గురువు వస్తే ఏం చేయాలి, లేచి నుంచోవాలి కదా. లేచి నుంచోలేదు. రిచర్డ్స్ గడప్ అన్నాడు రాజును. నేను ముసుగు లేచాడు. పదనాథం అన్నాడు, ఏం తప్పించమని ఆ రూల్ మార్చే మార్చేసాడు. తర్వాత అతను చెప్పాడు రిచర్డ్స్, అతని కళ్ళల్లో ఏదో శక్తి ఉంది, అతని ఆజ్ఞను నేను జవదాత లేకపోయాను అని రాసుకుంటుంది. అది ప్రాణశక్తి అంటే. మీ ప్రాణశక్తి ఎంత ఉందో తెలుస్తాను కదా. అసలు వాళ్ళు ఇంకా అడ్డు కట్టక ముందే మీరు అడ్డు పుల్లలు వేసేసుకుంటున్నారు. వాళ్ళు అడ్డు కడతారేమో అనుకుని, అంటే వాళ్ళ ప్రాణశక్తి ఎంత ఉందో ఊహించుకోండి. మీకంటే వాళ్ళు మీ ముందు కూడా లేరు, వాళ్ళు అడ్డు కూడా పెట్టలేదు. వాళ్ళు అడ్డు పెడతారేమో అంటే వాళ్ళ ప్రాణశక్తి కంటే మీరు ఎంత హీనమైనటువంటి ప్రాణశక్తి గల వాళ్ళు ఊహించుకోండి. మీరు అర్థం అవ్వాలని చెప్తున్నారు, అతను తెలియటంలే. అసలు మీరు బలహీనులని, మీరు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మీ అంత దద్దమ్మలు లేరు గురువుల చుట్టుపక్కన. సిగరెట్ తాగేవాడు, తాగుడు తాగేవాడు, పిచ్చిపాట్లు పాటలు అడిగేవాడు, రోడ్డుకు అడ్డంగా కట్టడాలు కట్టేసుకునేవాళ్ళు, వీళ్ళందరికంటే నీచమైన మానసిక స్థితిలో ఉన్నారు మీరు. వాళ్ళందరూ వాళ్ళ పనులు బాగానే చేసుకుంటూ పోతున్నారు. మీరు కులుతున్నారు కూడా వాళ్ళని చూసుకొని, మేము అలా చేయలేకపోయామని. తప్పు పనైనా అది కానీ మంచి పని ఇది. అసలు ప్రపంచంలోనే కాదు, మీరు కరెక్ట్గా ఉంటే, ఈ సృష్టిలోనే మీరు ఎటువంటి స్థాయికి వెళ్ళిపోతారో ఈ పనులు చేస్తామని చెప్తూ ఉంటే, అది చేయటానికి సిగ్గుపడుతూ ఉంటే, మిమ్మల్ని చూసి గురువులు ఎలా సిగ్గుపడాలో మీరు ఊహించుకోండి. ఇంకా ఒకటి గుర్తుంచుకోండి, గురువులు మిమ్మల్ని చూసి సిగ్గు ఎందుకు పడరు అంటే, మీరు వాళ్ళ శిష్యులు కారు కనుక మీరు చెప్పకుండా అయిపోతారా ఏంటి. అంచేత వాళ్ళే సిగ్గుపడరు. అంచేత మీరే మీరు కళ్ళమట్టు నీళ్లు కార్చేసి మా వాళ్ళు శ్రీనివాస శర్మ ఆచార్య సిగ్గుపడిపోతున్నాడా మాస్టర్ అని అనుకోకండి. మీకు అది అర్థం అవ్వాలి. మీరంటున్నారు ఆయన శిష్యులు అని. ఆయన మీ దగ్గరికి వచ్చి నువ్వు నా శిష్యుడివి, నేను నీకు ఈ ప్రోగ్రాం ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మీరు ఆయన శిష్యులు అవుతారు. అంతవరకు మీరు కేవలము ఔత్సాహికులు మాత్రమే. ఉత్సాహం ఉంది మీకు ఆయన పని చేయాలి అని, ఓకే, తప్పేం లేదు. ఆ ఉత్సాహాన్ని మీరు ఎంతలాగా చూపించుకోవాలి అంటే, ఆయన మీ దగ్గరికి వచ్చి గట్ ఇంకా నువ్వు ఈ పనులు చేయని ఆయన మీకు వచ్చి చెప్పగలిగేటటువంటి స్థాయికి ఎదగగలిగినప్పుడు మీరు ఆయన శిష్యులు అవుతారు. శ్రీనివాస శర్మ ఆచార్య మదన్మోహన్ మాలవీయ శిష్యుడు, గాయత్రి మంత్ర దీక్షలు 5-6 ఏళ్ల వయసులో గాయత్రి మంత్ర దీక్ష మదన్మోహన్ మాలవీయ దగ్గర తీసుకున్నాక, ఆ ప్రాణశక్తి సాధన ఆయన 7-8 సంవత్సరాలు చేశాక, ఒక పద్ధతి ప్రకారం చేశాక ఆయన గురువు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చాక చెప్పుకున్నాడు నేను నీ గురువునని. అది గుర్తుంచుకోండి, మీరు గురువుని గుర్తించలేరు, ఆయన చెప్పుకోవాలి. చెప్పుకోవటమే కాదు, ఆయన నిరూపిస్తాడు నేను నీకు గురువునని. అప్పుడు శిష్యుడికి వస్తుంది తప్ప, మా గురువు శ్రీనివాస శర్మ ఆచార్య నువ్వు చెప్పుకో, నా శిష్యుడు మాత్రం వీడు అని ఆయన సచినా చెప్పుకోడు, చెప్పుకుంటే నేను సిగ్గుపడతా. ఇలాంటి వాళ్ళ ఆయన శిష్యులని. ఎదుట వాళ్ళ మీద ఆధారపడేటటువంటి బలహీనమైనటువంటి వాళ్ళు, ఓ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్త చేయలేనటువంటి వాళ్ళు ఏం శిష్యులు అండి. గత 20 ఏళ్ళగా ఎన్ని సంస్కారాలు, ఎన్ని కార్యక్రమాలు మనం పెట్టుకుంటున్నామని చూస్తున్నాం కదా. ఏం జరిగింది, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం. ఇంకా ముక్కముక్కలయ్యాం, ఇంకా ముక్కముక్కలయ్యాం. కలవమని చెప్పినా కలవలేనటువంటి స్థితిలో పడిపోయాం మనం. ఇంకేం చేస్తాం వాళ్ళ పని, అర్థం అవ్వాలి. అది నోటితో కాదు చెప్పటం. మీ మామూలు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, మీ పై ఆఫీసర్కి మీకు పడకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటే, రోజు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చేసుకుంటే పనులు చేసుకుంటారు. చేసుకోవటం లేదా, ప్రేమలు ఏడుస్తున్నాయా సుత్తాయి వాళ్ళ మీద. ఇక్కడ మాత్రం మీరు వాళ్ళు
ఏందో పని లేనటువంటి వాళ్ళే కుట్టుకు చేస్తారు, పని ఉన్నవాళ్ళు పని చేస్తారు, తప్ప కుట్టుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి. అర్థం చేసుకోండి అది. మరి దానికి తగిన ప్రణాళికను మనం ఈ రెండు రోజుల్లో వేసుకోవాలి. అర్థమవుతుందా? వేసుకుంటే నెక్స్ట్ 30వ తారీఖు జరిగేటటువంటి పూర్ణావతి, ఇవాళ 20వ తారీఖు జరిగే పూర్ణావతిలో నిర్ణయం తీసుకున్నాక 30వ తారీఖు పూర్ణావతిలో మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకాలి. టైం లేదు, 3 ఏళ్ళ టైం ఉంది నాకు. ఈ 3 ఏళ్లలో 108 అనుష్ఠానాలు నేను పూర్తి చేసుకుంటాను. ఈ 108 అనుష్ఠానాలలో ఎంతమంది మనము ఇలా కలిసిపోగలమో ఆలోచిద్దాం. ఇంకా ఏ కారణాలు మాత్రం చెప్పొద్దు. మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాకు ఇది ఉన్నాయి, ఇది అడ్డు తగిలింది, అలా అడ్డు తగులుతూనే ఉంటాయి, దానికి ఎవడో ఏం చేయలేడు. ఇంకా మాటలు మాత్రం రానివ్వకండి మన దగ్గర. బయట వాళ్ళకి నేను మాట్లాడతాను, అందుకే ఇది విశేష కార్యకర్తల సమావేశం అని చెప్పాను తప్ప. అందరూ వచ్చి వినేవాళ్ళు వినండి, నేనేం కాదంటలే. ఇచ్చంటే ఆ విన్నవాళ్ళు ఏమైపోతారు చెప్పలేము. ఒకసారి విశ్వాభిరామ వినురవేమ, అసలు ఆ దీక్ష ఎవరికి ఇద్దాం అనుకున్నాడు, ఇది వెళ్ళి వెళ్ళి వేమనికి తగిలింది. దీక్ష ఇద్దాం అనుకున్నది ఆ దేశపు రాజుకి, వెళ్ళండి కాగబోతు గడికి, మరి వాడు మారిపోయాడు. చేత వినొద్దు అని నేను అంటలే, రావద్దు అని నేను అంటలే, అది కూడా గుర్తుంచుకోండి. కానీ క్యాంప్కి కార్యకర్తలుగా వచ్చుకున్న వాళ్ళు మాత్రం మారటానికి తగిన మూడ్లో రండి. మీరు ఆ వేడి తెచ్చుకోండి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాక ఇంకా వద్దు, మిగతా అంతా కూడా మిగతా జీవితాలు కామన్ సెన్స్తో జీవించండి. కష్టాలు వస్తూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి, ఆనందదాయకమైన పరిస్థితులు ఉంటాయి ఆనందించండి. కష్టాలైనటువంటి పరిస్థితులు వస్తే బాధపడండి, బాధపడుతూ కూర్చోవద్దు. దానికి తగిన నివృత్తి మార్గాలు ఏమైనా ఉంటే ఆ నివృత్తి మార్గం అవలంబించండి. అవడొద్దన్నాడు. కానీ దానివల్ల ఈ పనులు ఆపాను అని మాత్రం కళలో కూడా మీరు అనకూడదు. నా కష్టం తీరాక నేను పనిచేస్తాను అంటే అలలాదో సముద్ర స్నానం చేయలేరు. ఒక లాభం ఉంది, సముద్ర స్నానము చేయలేరు, సముద్రంలో మునిగిపోరు. రెండో లాభం కూడా ఉందిగా. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఆ తీవ్రత రెండో పాయింట్లో యుగ సంధి కాలంలో ఇంకొక 200 సంవత్సరాల పాటు మీకు 250 సంవత్సరాల పాటు మీకు ఛాన్స్ ఉంది అని అనిపిస్తోంది. కానీ ఇదే చివరి ఛాన్స్. ఎందుకంటే నెక్స్ట్ బర్త్ సాధారణంగా ఈ యాంగిల్లో జీవించినటువంటి వాళ్ళు 300-400 సంవత్సరాల కంటే ముందు పుట్టరు. ఈ యాంగిల్లో జీవించిన వాళ్ళు, ఈ యాంగిల్లో జీవించకుండా మామూలుగా బతుకుతున్న వాళ్ళు సరే ప్రతి 5 సంవత్సరాలకి చచ్చిపోగానే పుడతారు. వాళ్ళు జీవచ్చేవాళ్ళు, వాళ్ళ సంగతి వదిలేండి, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సమయదానము, అంశదానము, ప్రతిభాదానము స్పష్టంగా ఇచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇంకో 400-500 సంవత్సరాల కంటే ముందు మళ్ళీ భారతదేశంలో పుట్టరు. అంటే 2250 దాటిపోతుంది. అంచేత మీకు ఇది లాస్ట్ ఛాన్స్. తర్వాత పుట్టిపోయే వాళ్ళకి కూడా లాస్ట్ ఛాన్సే. ఈ తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ అంటే మళ్ళా ఛాన్స్ రాదు. కరెక్ట్గా జీవిస్తే, కరెక్ట్గా జీవించకపోతే ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఒకటే. ఎందుకంటే యుగ సంధి కాలం దాటిపోయాక వచ్చే ఛాన్స్ ఈ కార్యక్రమాలకు ఉపయోగపడదు. తేడా అర్థమవుతుంది కదా. ఇంచేత ఖచ్చితంగా ఇది లాస్ట్ ఛాన్స్. ఈ లాస్ట్ ఛాన్స్లో మీ ఏజ్ బట్టి మీరు చూసుకోండి, మీరు ఎంత పోగొట్టేసుకున్నారో ఆల్రెడీ. పోగొట్టున్నటువంటి వాళ్ళకి నా సలహా ఏంటి అంటే, పోగొట్టుకున్నారు సరే, కానీ ఈ క్షణం నుంచి మీరు పరిపూర్ణంగా దీనికి అనుకోకపోతే పోగొట్టుకున్నటువంటి కాలం మొత్తం కూడా మీకు వచ్చేస్తుంది. అంకితం అవటం ఇక కావాలి. పరిపూర్ణ సమర్పణ, పరిపూర్ణ ఫలితాలు. ఆంశిక సమర్పణ, ఆంశిక ఫలితాలు. ఇంచేత పూర్తిగా తనువుని, మనస్సుని, ధనాన్ని పరిపూర్ణంగా నాటేసుకున్నారనుకోండి, ఇంకా అంతకంటే గొప్పదైనటువంటి అవకాశం మరి మీకు రాదు. లేదు మాకు 1 గంట 2 పైసలు 3 పైసలు 4 పైసలు నాటుకుంటారనుకోండి, నాటుకోండి. ఏది నాటుకున్నా ఓకే. కానీ యుగసంధి కాలంలో చేయవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని మాత్రము ఖచ్చితంగా చేసుకోండి. నా సలహా, నా కోరిక, నాకు బాగా దగ్గరగా ఉందలుచుకున్నటువంటి వాళ్ళు పరిపూర్ణంగా నాటేసుకోండి. నాటేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అన్నది నా దగ్గరికి వచ్చేయండి. మీరు ఒంగోలు నుంచి గంటన్నర దూరం మాత్రమే ఉంది ఇది, మీ ఇళ్లలో ఉండకండి. ఇంకా ఇలాంటి చోటకు వచ్చి ఉండిపోండి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అక్కడ ఉండి 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేసేటటువంటి, దూరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది నాకు తెలుసు. మీరు ఇక్కడ ఆశ్రమాల్లో ఉండి మీ పనులు చేసుకోలేరు. ఇదేమో గబ్బిలాలకి దానికి వదిలేసి ఎవడో రావటం లేదు మాస్టర్ అంటే, నువ్వే రాకపోతే ఇంకోటి ఎందుకు వస్తాడు? అర్థమవుతుంది. అసలు నువ్వే వెళ్ళకపోతే ఇంకోటి నన్ను పెడతానంటే జీతానికి పెడతావు నువ్వు. జీతానికి పెట్టేవాడు జీతానికి చేస్తాడు. కానీ ఆ మార్పు మీరు తెచ్చుకోగలిగితే దూరం ఎక్కువ లేదు కనుక నేను రోజు రాగలుగుతాను. కానీ రోజు వచ్చి ఇదే లెక్చర్ ఇవ్వడానికి రోజు వచ్చే లాభం ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీలో వాటిలో చేరే వాళ్ళకి మీకు తెలుసు, ప్రతిరోజు ఒక కొత్త సబ్జెక్ట్ చెప్తారు, సిలబస్ పూర్తి చేస్తారు, ప్రతిరోజు కొత్త సబ్జెక్టు నేర్చుకుని సిలబస్ పూర్తి చేసేటువంటి వ్యక్తులు కనుక ఇలాంటి ఆశ్రమాలకు వచ్చి ఉండిపోగలిగితే నేను వచ్చి చెప్తాను. ఇక్కడ ఉండొచ్చు, దత్తక్షేత్రంలో ఉండొచ్చు, గుంటూరు ఆశ్రమంలో వెళ్ళి ఉండొచ్చు, ఇళ్లలో ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇళ్లలో ఉండదలుచుకుంటే ఇల్లు ఆశ్రమంగా మార్చేయండి, అప్పుడు ఓకే. మీ ఇల్లు ఆశ్రమంగా మారిపోవాలి. గురువుగారు ఒక చిన్న సవాలు విసిరారు ఓ పుస్తకంలో. ప్రతి ఒక్కడూ తపోవనానికి వెళ్ళి తపస్సు చేసుకోలేడు, కానీ ప్రతి ఒక్కడూ తన ఇల్లుని తపోవనంగా మార్చేసుకోగలడు కదా. మీకు వేరియస్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా నేను ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా చెప్తాను నేను మీకు. కానీ రెండో పాయింట్, యుగ సంధి కాలంలో చేయవలసిన పనుల గురించి చెప్తున్నాను నేను. ఇది ఆశ్రమంలో ఉండిపోవాల్సింది కూడా పూర్తి పరిపూర్ణ సమర్పణ అనమాట. ఇంకా ఇలాంటి చోటకు వచ్చేసిన వాడు ఇదే కార్యక్రమాలు చేసుకుంటాడు. కాదండి, నేను ఇంకా చాలా చిన్నపిల్లవాడిని, నాకు ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకి రోగాలు అవి వస్తే మళ్ళీ మీ దగ్గరికే అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మందు అడగాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు డబ్బు అడుగుతాడుగా. అంతకంటే ఇంకేం లేదు, అని నమ్మకం ఉండేం కాదు అది. ఆ తర్వాత మీరు బతికుంటే, ఎందుకంటే వీడి పిల్లలు పెద్దవాళ్ళు, పెళ్ళయ్యేంత వరకు నేను బతుకుతాను, నేనే అంత వయస్సు ఏమి ఉండదు నాకు, అంతే కదా. ముందు వీడు పెరగాలి, వీడికి ఉద్యోగం రావాలి, వీడికి పెళ్ళవ్వాలి, వాడి పిల్లలు పుట్టాలి, పిల్లలు వాడు పెద్దవాడు అవ్వాలి. ఈ లోపల నేనేం చేయాలంటే వీళ్ళందరినీ కాచుకుంటూ ఉండాలన్నమాట. నేను నువ్వేం ఆధారపడదు, నేనున్నాను. కాచుకున్నాక ఏం చేస్తారు అప్పుడు? నేను ఎక్కడికో వెళ్ళి శరీరం వదులుతాను అంటే అక్కడికి ఉండదండి, మా ఇంట్లోనే వదలండి అంటాడు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఉంటాం మదాశాలేకండి, చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు తూర్పు దిక్కేటో చెప్పండి, మీ బదులు నేను దండం పెట్టేస్తాను, మీరు వెళ్ళిపోండి. మీ గురించి మాట్లాడుతున్నాను నేను, పబ్లిక్ గురించి మాట్లాడుతున్నాను, అది అర్థం చేసుకోండి. ఐ వాంట్ యూ టు చేంజ్. కానీ ఇలా ఆశ్రమంలో ఉండలేకపోయినా మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ ఖచ్చితంగా ఇన్ని గంటల కాలాన్ని, ఇన్ని వందల రూపాయల్ని నా యొక్క ఈ ప్రతిభను ఈ విధంగా ఉపయోగిస్తాను అని నిర్ణయం చేసుకుని మరీ వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేమో చాలా, అంతకంటే నేను మాత్రం ఏం చేశాను, 22 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసుకున్నాను, నేను అంతా చేసే, కానీ ఈనాడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించగలిగాను అంటే మన యొక్క ఇంటరాక్షన్ వల్లే కదా. మీకు ఇష్టం లేకపోతే మీరు రాలేరుగా, రమ్మంటే వచ్చేస్తారా ఏంటి? కానీ ఈ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోగలిగాను కదా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, ఈ రిలేషన్షిప్ని ఉపయోగిద్దామని. నేను ఫ్రీ అయిపోయాను ఇప్పుడు, మీరు ఎక్కడికి రమ్మన్నా నేను రాగలను. కానీ నటన చేసే యజ్ఞాలకి, పబ్లిక్ ఫంక్షన్స్కి నన్ను పిలవకండి, తూతు కర్మకాండకి నన్ను పిలవకండి. మీ యొక్క అంశదానము, మీ యొక్క సమయదానము, మీ యొక్క ప్రతిభ పరిపూర్ణంగా ఎలా వినియోగించుకోవాలి అని నిర్ణయించుకుని మీరు ఒక గ్రూప్గా ఏర్పడి మీ మీ ఊళ్ళలో నన్ను పిలవండి. ఇప్పుడు వాయించినట్టే కన్స్ట్రక్టివ్గా వాయిస్తా. ఎలా కన్స్ట్రక్టివ్గా ఆ 10 గ్రూపులు ఎలా ఏర్పడాలో కూడా మనం ఈ క్లాసులో నేర్చుకుంటాం. ఇది ఇంట్రొడక్టరీ క్లాసే, అంటే ఇన్ని నుంచి ఏం ఆశిస్తున్నానో అర్థమైంది కదా. విపరీతమైనటువంటి అంశదానము. నేను 2 రూపాయలు ఇస్తానండి, 3 రూపాయలు ఇస్తానంటే కుదరదు, వందల సంఖ్యలో ఇవ్వటం నేర్చుకోండి. గురువుల యొక్క ప్రణాళికకి రూపాయలు 50 పైసలు ఇస్తానంటే కుదరదు. ఇదే అడుగుతున్నారు అంటే మీరు గురువుకి ఇవ్వటం లేదు, దానం ఏం చేయటం లేదు, మీరు నాటుకుంటున్నారు. నువ్వు గురువుకి ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు అది గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే గురువులకు ఒక విశేషమైనటువంటి సామర్థ్యం ఉంది, ప్రేరణ ఇస్తారు వాళ్ళు. అదృష్టం ఉన్నవాడు ఆ ప్రేరణకి రియాక్ట్ అవుతాడు, దురదృష్టంతో రియాక్ట్ కాదు, అంతే. అది మీ అదృష్టం తప్ప గురువుల మీద మీ అనుగ్రహం కాదు, ఇంకా మీరు ఇచ్చే అంశదానాలు కాదు, అది మీరు నాటుకుంటున్నారు భవిష్యత్తుకి. ఈ యుగసంధి కాలంలో మీరు నాటుకున్నటువంటి ఈ ధనమే రాబోయేటటువంటి కాలంలో మీరు మహానేతలు, మహామహా సామ్రాజ్యులుగా మారుస్తుంది, సామ్రాజ్యులు అవుతారు మీరు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ నాటుకుంటున్నాడు ఆయన, మీ ద్వారా నాటిస్తున్నాడు. మీకేమనిపిస్తుందంటే మీరు దానం చేస్తున్నారు, అందుకే ఆ మాట అంటే అసహ్యం వేస్తుంది ఈ మధ్య నాకు అని చెప్తున్నాను నేను. నువ్వేంటే దానం చేసేది గురువుకి, సిగ్గు లేదా మాట అంటానికి గురువుకు దానం చేస్తున్నాను. గురువు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆయన మాట పెట్టాడో అలవాటైపోయింది నాకు. అంశదానం, సమయదానం అనేటువంటి మాట గురువు గారిది, కానీ అది దానమే ఆశించటం లేదు ఆయన మీ నుంచి. త్యాగం ఆశిస్తున్నాడు,
సాహసం ఆశిస్తున్నాడు, ఉత్సాహం ఆశిస్తున్నాడు. అర్థమవుతుంది ఆ భావం? అదే నాటుకోవటానికి మీరు నిర్ణయించుకోండి. ఇవాళ ఇవాళ సాయంత్రం, రేపు 20వ తారీఖు పూర్ణావతి దీక్షలో మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. 30వ తారీఖు కార్యక్రమానికి ఈ 10 రోజుల్లో మీరు ఆ ప్రణాళికకి అనుగుణంగా ఎలా జీవించారో తెలుసుకుందాం. ప్రతి 10 రోజులకి చూసుకుందాం మనం. అర్థమవుతుంది కదా? చేత రెండో పాయింట్, యుగసంధి కాలంలో మనం చేయవలసినటువంటి పనులు చెప్పాను. మొదటిది చాలా అదృష్టవంతులు అని చెప్పాను. రెండవది అదృష్టవంతులు ఎలా అవ్వాలో చెప్పాను. మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, జీవించటం ఎలాగో నేర్చుకోండి. హౌ టు లివ్, జీవించటం ఎలాగా చెప్పేదాన్నే ధర్మము అంటాం మనం. హిందూ ధర్మం కావచ్చు, అది ముసల్మాన్ ధర్మం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, జైనిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఏ ఇజం అయినా కావచ్చు. ఈ మతాలన్నీ ఏం చెప్తాయంటే మీకు జీవించటం ఎలాగో చెప్తాయి, చావటం ఎలాగో చెప్పవు. కానీ చెప్పాం కదా, భూమి విష్ణు దగ్గరికి వెళ్ళి ఏం మొరపెట్టుకుంది, చావగొట్టి చెవులు ముడుస్తున్నాడు ఈ మనిషి నన్ను. చివరికి ధర్మాల పేరిట కూడా హంత హత్యలు చేస్తున్నాడు. జీవించటం ఎలాగో చెప్పేటటువంటి కళ పేరు చెప్పి చంపితే ఏమనుకోవాలి? తెలియటంలే అది ధర్మము అంటే జీవించటం ఎలా, రకరకాలుగా జీవించవచ్చు. కానీ జీవించే ప్రక్రియ మాత్రం ఒకటే చెప్పింది అర్థం చేసుకోండి. ధర్మం అంటే ఏం చెప్తున్నాను నేను, జీవించటం ఎలా అంటే హిందూ ధర్మం అంటే హిందూ వల్ల జీవించు, ముస్లిం ధర్మం అంటే ముస్లిం వల్ల జీవించు. వీళ్ళిద్దరు కూడా చూస్తున్నారు, డాక్టరు జీవిస్తాడు, ఇంజనీరు జీవిస్తాడు. డాక్టర్ ఎలా జీవిస్తాడు, డాక్టర్ లాగా జీవిస్తాడు. ఇంజనీర్ ఎలా జీవిస్తాడు, వీళ్ళిద్దరు చంపుకోవాలా? నేను జీవించే విధానమే కరెక్ట్, నువ్వు జీవించే విధానం కరెక్ట్ కాదు అనాలా? అనం కదా. మరి ఇక్కడ ఎందుకు కొట్టు చూస్తున్నావు? ఎందుకంటే అదేంటో తెలియదు కనుక అది నేర్పాలి. మూడో పాయింట్ అది, జీవించటం ఎలా అంటే ఈ ధర్మాలన్నీ కూడా ఏం నేర్పుతున్నాయి. అందుకే గురువుల యొక్క చిహ్నాల్లో ఈ మత సమన్వయం గురించి బొమ్మ వస్తుంది ఈ మధ్యకాలంలో. మేరబాబాలో 4 ఉంటే, సత్యసాయిలో 5 ఉంటే, గురువు గారిలో 10 ఉన్నాయి. సర్వం అది చూశారు ఎప్పుడైనా బొమ్మ గురువు గారిని? అసలు గురువు గారి గురించి ఎవరికి ఏమైనా ఏం తెలుసు, గాయత్రి చేయించమని చెప్తారని తెలుసు. అది కూడా మీరు చేయరు, గాయత్రి ఇతరులను చేయమంటారు. పరమ నికృష్టులందరూ కూడా గురువులు చుట్టూ చేరుతున్నారు అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరికీ చెప్పుకోవచ్చు. మేబీ ఆ నికృష్టుల్లో నేను కూడా ఒకరిని అవ్వచ్చు, లేకపోతే నా వినకుండా ఇలా ఎందుకు ఉంటారు మీరు? అసలు ఆయన ఏం చెప్పాడో కూడా తెలియకుండా ఆయన గురించి చెప్పడానికి సిగ్గులేదు. కనీసం ఆయన ఏం చెప్పాడు, ఎందుకు ఆయన అంత గొప్పవాడు? 3600 పుస్తకాలు రాశాడు ఆయన, ఒకటి కాదు రెండు కాదు, 3600 పుస్తకాలు. అది కాకుండా ఆర్ష సాహిత్యం ఎంత ఉందో అంతా కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. అంతా, ఏది వదలలేదు ఆయన, ఏ ఋషి రాసింది వదలలేదు ఆయన. ఇంతే ఆయనకి పని లేక కింద దారక్క ట్రాన్స్లేట్ చేశాడా, రాశాడా? ఎందుకు రాశాడా పుస్తకాలు? మీరు చదువుతారనేగా, చదువుతారనే కదా రాసి ఉంటాడు కదా. మీరు ఒక్కళ్ళని చెప్పమనండి, గాయత్రి మహావిద్యాన్ని నేను పూర్తిగా చదివాను మాస్టారు, అందులో నేను చదవని లైన్ లేదు, నాకు పూర్తిగా అర్థమైంది అని ఒక్కళ్ళని చెప్పండి చూస్తాను నేను. మీరే కాదు, హరిద్వార్ వాళ్ళు కూడా అందులో భాగస్వాములే. నేను శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులని చెప్పుకోవటానికి సిగ్గుండక్కర్లే. ఆయన చెప్పింది ఏంటో, ఆయన కాన్సన్ట్రేట్ చేసినటువంటి గాయత్రి మహావిద్యాన్ని ఏంటి అసలు, అది ఏం రాశాడు ఆ 3 పుస్తకాల్లో ఆయన? 20 ఏళ్ళు అయింది చదవండి అని నేను చెప్తున్నాను, మీరు చదవటం లేదు. కానీ ఇప్పుడు 20వ తారీఖున మీ చేత వాగ్దానాలు చేయించుకుని మరీ వదులుతాను నేను, నేను ఇంత చేస్తాను. కానీ ఎంత అన్నది మీ మీద వదిలేస్తాను. నేను చెప్తున్నాను కదా, మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి సమయము, మీకున్నటువంటి వాతావరణాన్ని బట్టి మీరు ఎంత చేయగలరో నిర్ణయించి నాకు చెప్పాలి. 30వ తారీఖున మీరు అది పూర్తి చేయాలి. మీరు పూర్తి చేశామని ఇది 3వ కార్యక్రమం. ఆ గురువు చెప్పింది ఏంటి, ధర్మం అంటే ఏమిటి, హౌ టు లివ్, ఎలా జీవించాలి. ధర్మానన్నిటికీ మూలం ఏంటి అంటే ముందు మీరు బతుకుంటే కదా ధర్మం. నువ్వు చచ్చిన వాడికి హిందూ అవుతేనే వాడు ముస్లిం అవుతేనే ధర్మం ఎవరికి కావాలి, బతుకున్నవాడికి కావాలి. బతికుండటానికి ఏది ఇంపార్టెంట్? శ్వాస ఇంపార్టెంట్, ప్రాణం ఇంపార్టెంట్. ఆ ప్రాణ విద్యనే గాయత్రి విద్య అంటాం మనం. గాయత్రి మంత్రం గురించి చెప్పలేదు ఆయన, గాయత్రి ప్రాణ విద్య గురించి చెప్పాడు ఆయన. మీరు గాయత్రి మంత్రం గురించి ఏ కుటుంబ చేస్తున్నారు, అది కూడా ఆయన చెప్పినట్టు చేయాలనేటువంటి ఏడుపుతో జీవిస్తున్నారు. దేవుడికి తెలియాలి, ఆయన మనం చూసి ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, పిచ్చెక్కిందో ఆయనకి. ఎవరికి? ఆయనకంటే శ్రీరామ శర్మ ఆచార్య. అది చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? ఇంచేత ప్రాణ విద్యకి ఆధారం ఏంటి అంటే యజ్ఞం. సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్త్రిష్ట కామతు. నీ కోరికలు తీరాలి అంటే నీ ప్రాణశక్తిని ఉపయోగించుకో. నీకు ఎంత ఎక్కువ ప్రాణం ఉంటే నీ కోరికలు అంత తీరుతాయి. ఇందాక నేను చెప్పాను కదా, పక్కవాడు ఏమనుకుంటాడో అనుకుని భయపడుతూ జీవించే వాడికి ప్రాణం లేదు, అంతేగా. ఒక గుండాగాడు ఉన్నాడు, గవర్నమెంట్ వాడిని చూసి భయపడుతుంది కాదా? వాడి ప్రాణశక్తి ఎక్కువ ఉంది ఖచ్చితంగా. మనం చాలామంది అడుగుతారు, ఈ ధనవంతులను వాళ్ళకి ఇస్తానండి ఇంటర్వ్యూలు, మాకు ఇవ్వరా, నీకు ఏముందండి, నీకు ఇంటర్వ్యూ ఇచ్చి చేయమంటే పక్క వంటి వాడు ఏమంటాడో సార్ అంటావా? ఇంకా నువ్వెందుకు ఆయనకి? ఒక గుండాగాడిని పట్టుకున్నాడు అనుకో, అరే ఈ 2000 మంది చేత నువ్వు గాయత్రి చేయించన్నాడు అనుకో, నువ్వు చేయించలేదు, వాడు ఇప్పుడు చేయిస్తాడు. అనుమానం మీకు? అడుగుదాం ఏదైనా ఒక గుండాని చేయిస్తాడో లేదో మీకు డౌటా? డౌట్ లేదు కదా, అంచేత ఆవిడ గొప్ప అంతే. మరి అది అర్థం చేసుకోండి, మీరు ఆధ్యాత్మిక గుండాలుగా మారాలని నా కోరిక. మీరు చెయ్యండి, మీ దగ్గరకు వచ్చేవాడు చచ్చినట్టు చేసేది చేయండి, వాడు వింటండి. మంచివాడు చెడ్డవాడితో కలవటానికి భయపడతాడు. ఎందుకు? మీరు చెడ్డవాడు అయిపోతాడేమో అని. అంటే ఎవడు గొప్ప అందులో? నీ బలహీనతను ఒప్పుకుంటున్నావు, నీ మంచితనం వాడిని మార్చలేకపోయింది, కానీ వాడి చెడ్డతనం నిన్ను మార్చేసింది. ఈ పిరికి దద్దమ్మలందరూ కలిసి ఆధ్యాత్మికతని సర్వనాశనం చేస్తున్నారు. నువ్వు చెడ్డవాళ్ళతో కలిసి నీ వల్ల వాడు మంచివాడిగా మారితే నువ్వు మంచివాడివి, కానీ నువ్వు ఎంత మంచివాడివి అంటే చెడ్డవాళ్ళతో కలవనంత వరకు, దొంగతనం చేయడానికి అవకాశం రానంత వరకు అందరూ మంచివాళ్ళే. అవకాశం వస్తే దొంగవాడి కంటే మనం అందరం దొంగవాళ్ళం. నువ్వు కోంపక్కలే, మన మానసిక స్థితి నీకు అర్థం అవ్వాలి, అన్నీచత్వం అర్థం అవ్వాలి. మనం గురువుల పేరుతో ఎంత అసహ్యకరంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఏం చేస్తారు మీరు? వాడు రావటం లేదు మాస్టర్, మేము పిలిచామండి, ఎవరు రాకపోతే మేమేం చేస్తాం? నువ్వే రావు, వాళ్ళే వస్తారు. వాళ్ళకి డౌట్ అసలు ఉంటుందో ఉండదో కూడా ప్లాంట్. మూడోది అర్థం అవటం లేదు, హౌ టు లివ్. ఇవి మూడు స్పెషల్ ప్రణాళి. ఇందులో ఒకటి మీ మానసిక స్థితికి సంబంధించింది, మనం చాలా అదృష్టవంతులం అనేది. రెండవది మీరు చేసే క్రియలకి సంబంధించింది, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము. మూడవది ఆ జీవించే విధానం ద్వారా ఇతరుల్ని ప్రభావితం చేయటం, ఆ ప్రాణశక్తిని పెంపొందించుకోవటం. ఆ ప్రాణశక్తిని పెంపొందించుకునేటటువంటి విద్యని యజ్ఞ విద్య, గాయత్రి విద్య అంటాను తప్ప ఈ యజ్ఞము ఈ గాయత్రియే, యజ్ఞము గాయత్రి కాదు. ఇంకేంటంటే యజ్ఞానం జపయజ్ఞోస్మి అంటాడు, యజ్ఞాలలో జపయజ్ఞం నేనంటాడు కృష్ణుడు, మంత్రాలలో గాయత్రి నేనంటాడు. అంచేత గాయత్రి జపయజ్ఞాన్ని మించింది గొప్పది లేదు అని శ్రీరామ శర్మ ఆచార్య మనకు అందిస్తే, అసలు అదేంటో తెలియకుండా ఏదో 10 మందిని పోగు చేసేసి, ఏదో అర్థం కాని మంత్రాలు చదివేసి వాళ్ళతో దేవదక్షిణలు తీసేసుకుందామని కార్డు నింపించేసి, తర్వాత వాళ్ళ మొహాలు కూడా చూడం మనం, ఏమయ్యా నువ్వు దేవదక్షిణ ఇచ్చావు, నువ్వు ఏం చేస్తున్నావు? మనం అలా చేయొద్దు. మొట్టమొదట మన జీవితాలని ఈ 3 సూత్రాల మీద మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేయటంలో సభాగంగా కేవలం లెక్చర్స్ మాత్రమే కాదు, మనం సాధనలు కూడా చేసుకుందాం అని చెప్పి క్లాస్ ఇప్పుడు నేను ఆపేసిన తర్వాత మీరు గాయత్రి మంత్ర జపానికి కూర్చోండి, సామూహికంగా గంటసేపు చేయండి. ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీకు ఉండవలసినటువంటి మానసిక స్థితి అర్థం చేసుకోండి. ప్రాణ విద్య అంటే ఇదే, గాయత్రి మంత్రమే. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, గాయత్రి చేసేవాడు చావడు. సావిత్రి సత్యవంతుల కథలో యముడు కూడా ఏం చేయలేడు ఈ ప్రాణ విద్య ఉంటే. చేత ముందు మంత్ర జపము నిరంతరం చేయటం అనేది ముందు అలవాటు చేసుకోండి. ఇవాళ ఇప్పుడు 1 గంట సేపు మీరు గాయత్రి మంత్రం చేస్తారు, సామూహికంగా చేయండి, స్పష్టంగా ఉచ్చారణ చేసుకోండి.
గట్టిగా ఉచ్చారణ చేయకండి, కానీ అందరి గొంతుకులు కలవాలి. సామూహికంగా ఒకే స్పీడ్లో ఎవరో ఒకళ్ళ మైక్ దగ్గర కూర్చోండి, మారుతూ ఉండండి, అందరూ పెదవులు కడుపుతూ ఉండండి, మంత్రోచ్చారణ చేస్తూ ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి, కళ్ళు తెరవకండి, లీన అవ్వటానికి ట్రై చేయండి. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చాక చేద్దాం. ఇవాళ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి, మనం చాలా విశేషమైనటువంటి కాలంలో పుట్టాం, అందరూ అదృష్టవంతులే. రెండోది, ఈ కాలంలో యుగసంధి కాలంలో మీరు చేయవలసినటువంటి పనులు మూడే ఉన్నాయి. ఆ మూడు పనులు మాత్రమే ఎంత ఎక్కువ చేయగలిగితే అంత గొప్ప. మిగతా పనులన్నీ మీ ఇష్టం, మీరేం చేస్తారో అది మీ ఇష్టం. సమయము మంచిగా